ಆಪ್ಯಾಯಂತು ಮಮಾಂಗಾನಿ ವಾಕ್ ಪ್ರಾಣಶ್ಚಕ್ಷು ಶ್ರೋತ್ರ ಮಧೋಬಲಮಿಂದ್ರಿಯಾಣಿ ಚ ಸರ್ವಾಣಿ ಸರ್ವಂ ಬ್ರಹ್ಮ ಉಪನಿಷದಂ ಮಾಹಂ ಬ್ರಹ್ಮ ನಿರಾಕುರ್ಯಾಂ ಮಾಮಾ ಬ್ರಹ್ಮ ನಿರಾಕರೋತ್ ಅನಿರಾಕರಣಮಸ್ತ್ವನಿರಾಕರಣಂ ಮೇ ಅಸ್ತು ತದಾತ್ಮನಿ ನಿರತೇಯ ಉಪನಿಷತ್ಸು ಧರ್ಮಾ ತೇ ಮಯಿ ಸಂತು ತೇ ಮಯಿ ಸಂತು. ಓಂ ಶಾಂತಿ ಶಾಂತಿ ಶಾಂತಿ. ಛಾಂದೋಗ್ಯೋಪನಿಷತ್ 8 ಅಧ್ಯಾಯಾಲಲೋ 5 ಅಧ್ಯಾಯಾಲು ಉಪಾಸನ ಗುರಿಂಚಿ ಚೆಪ್ಪಬಡ್ತುನ್ನೈ. 6, 7, 8 ಅಧ್ಯಾಯಾಲು ಬ್ರಹ್ಮವಿದ್ಯ ಗುರಿಂಚಿ ಬೋಧನ ಜರುಗುತ್ತುಂದೆ. ಆ 6, 7, 8 ಅಧ್ಯಾಯಾಲು ಕೂಡ ಮುಖ್ಯವಿನಟುವಂಟಿ ಬ್ರಹ್ಮಸ್ವರೂಪ ಲಕ್ಷಣಂ ಸತ್ತು ಚಿತ್ತು ಆನಂದ ಅನೇ ವಿಷಯಾಲ ಗುರಿಂಚಿ ఒక్కొక్క అధ్యాయం ఒక్కొక్క విషయంపై చర్చిస్తుంది. సత్ అనే విషయాన్నేమో 6వ అధ్యాయంలో చెప్పబడింది. శుద్ధ సత్ చైతన్యం బ్రహ్మ. శుద్ధ సత్ అనే దాని మీద ఉపనిషత్తు దృష్టి సారించి దాని గురించి ఎక్కువగా చెప్తుంది. ఆ సత్ అనే లక్షణాన్ని గురించి, బ్రహ్మలో ఉన్నటువంటి సత్ అనే స్వరూప లక్షణాన్ని గురించి 6వ అధ్యాయం చెప్పబడింది. 7వ అధ్యాయం శుద్ధ ఆనంద అనే విషయాన్ని గురించి చెప్పబడింది. ఆనంద స్వరూపం బ్రహ్మ. 8వ అధ్యాయంలో శుద్ధ చైతన్యం బ్రహ్మ అంటే శుద్ధ చిత్ అనే విషయం చెప్పబడింది. ఒకే బ్రహ్మం సత్తు చిత్తు ఆనంద అంటాం. సత్ అనేది 6వ అధ్యాయంలో, ఆనందం అనేది 7వ అధ్యాయంలో, చిత్ అనే విషయం 8వ అధ్యాయంలో చెప్పబడింది. అంటే మనకు సచ్చిత్ ఆనందం గురించి చాలా విపులంగా అర్థమవ్వడానికి ఈ 3 అధ్యాయాలు మనకు సహకరిస్తాయి. శుద్ధ సత్ అనేది విషయం చూశాం. సత్ అనేది ఎట్లా వ్యాపించి ఉంటుంది అన్ని నామరూపాలలో, ఉనికి 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 అనేది. ఇప్పుడు 7వ అధ్యాయంలో ప్రవేశించబోతున్నాం మనం ఈరోజు. ఈ 7వ అధ్యాయంలో 26 ఖండాలున్నాయి, 51 మంత్రాలు, 51 మంత్రాలున్నాయి. ఎందుకు ఈ విధంగా ఒకే బ్రహ్మము సత్తుగా చిత్తుగా ఆనందంగా చెప్పబడింది? సత్తు వేరు చిత్తు వేరు ఆనందం వేరా అంటే కాదు. సత్తే చిత్తు, చిత్తే ఆనందం, సదేవ ఆనందం, చిదేవ ఆనందం. ఒకే బ్రహ్మానికి 3 పేర్లు. ఎట్లాగైతే ఒక వ్యక్తి తండ్రి, తన తండ్రి నుంచి తన తండ్రి దృష్ట్యా చూస్తే ఆ వ్యక్తి పుత్రుడవుతాడు, కొడుకు. అదే వ్యక్తి భార్య దృష్ట్యా చూస్తే పతి అవుతాడు, భర్త అవుతాడు. అదే వ్యక్తి తన కొడుకు దృష్ట్యా చూస్తే తండ్రి అవుతాడు. ఒకే వ్యక్తి కొడుకు, భర్త, తండ్రి, అంటే 3 యాంగిల్స్ అన్నమాట, దృష్టికోణాలు. ఒక వ్యక్తి 3 ఎలా అవుతాడు అంటే అవుతాడు, తెలుస్తున్నది కదా మనకు. కానీ వ్యక్తి ఒక్కడే. కొడుకు అనే పదం వేరు, భర్త అనే పదం వేరు, తండ్రి అనే పదం వేరు. వాళ్ళ దృష్టితో చూస్తే ఈ వ్యక్తి, ఒకే వ్యక్తి 3 పేర్లు కలిగి ఉన్నాడు. ఇప్పుడు మీ అందరికీ అనుభవమే కదా అది, మనందరికీ అనుభవమే కదా. అదేవిధంగా ఇక్కడ కూడా ఒకే బ్రహ్మము సత్తుగా అన్ని పదార్థాలలో జగత్ సద్రూపంగా వ్యక్తమవుతున్నాడు. స్థూల ప్రపంచంలో, స్థూల శరీరంలో సద్రూపంగా, స్థూల శరీర దృష్ట్యా, స్థూల ప్రపంచ దృష్ట్యా సద్రూపం బ్రహ్మ. సూక్ష్మ శరీర దృష్ట్యా చిద్రూపం బ్రహ్మ. చైతన్యం బ్రహ్మ. సూక్ష్మ శరీరం దృష్ట్యా కారణ శరీరం దృష్ట్యా ఆనందం బ్రహ్మ. కారణ శరీర దృష్ట్యా ఆనందం బ్రహ్మ. మనం నిద్రలో కారణ శరీరంలో ఉంటాం, అందుకనే ఆనందంగా ఉంటాం. కనుక సత్తు చిత్ ఆనంద స్థూల సూక్ష్మ కారణ శరీరాల దృష్ట్యా ఒకే బ్రహ్మము మూడు విధాలుగా. ఆ విషయాన్ని మనం సత్తు చూసిన తర్వాత ఇప్పుడు చిత్ అనే ఆనందం అనే విషయాన్ని తెలుసుకోబోతున్నాం. ఈ యొక్క 7వ అధ్యాయంలో ఈ ఆనందం బ్రహ్మ అనే దానికి భూమా అని పేరు. 7వ అధ్యాయంలో భూమా నకారాంత పుల్లింగ భూమన్ శబ్ద భూమా భూమానౌ భూమాన భూమానం భూమానౌ భూమ్న. భూమా అంటే ఆనందం అని అర్థం. భూమ విద్య అంటారు దీన్ని. 6వ అధ్యాయంలో సద్విద్య అన్నట్లుగానే ఇక్కడ భూమ విద్య అని పేరు. భూమ విద్య అంటే ఏముంది? ఆనంద విద్య. ఆనంద విద్య అంటే ఏమిటి? బ్రహ్మ విద్య. ఈ యొక్క 7వ అధ్యాయం ఇలా ఇందులో కూడా సంవాద రూపంలో జరుగుతుంది. సంవాద రూపంలో సంవాదం అనగానే మనం ఒకటి తెలుసుకోవాలి, ఈ బ్రహ్మ విద్య అనేటువంటిది గురుముఖంగానే మనం తెలుసుకోగలం అని మనకు తెలియజేయడానికి ఈ సంవాద రూపం. ఒక గురుముఖంగానే మాత్రమే ఈ విద్య మనకు బోధపడుతుంది అని తెలియడానికి భగవద్గీతలో కానీ క్రిందటి అధ్యాయంలో 6వ అధ్యాయంలో కానీ, 6వ అధ్యాయం అంటే గీత 6వ అధ్యాయం, ఛాందోగ్యోపనిషత్తు కూడా 6వ అధ్యాయం పూర్తి చేశాం కదా, సంవాద రూపంలోనే కదా. సంవాదం ఎవరి మధ్యలో అంటే డైలాగ్ గురువు శిష్య, గురు శిష్య. 6వ అధ్యాయంలో ఉద్దాలకుడు గురువు, శ్వేతకేతు శిష్యుడు. అదేవిధంగా ఇక్కడ 7వ అధ్యాయంలో నారదుల వారు శిష్యుడు, గురువు సనత్కుమారుడు. సనత్కుమారుడు గురువు. సనక సనందన సనత్కుమార సనత్సుజాత అని నలుగురు బ్రహ్మదేవుడి మానసపుత్రుడు. వాళ్ళు వాళ్ళ నలుగురిలో ఒకరైనటువంటి సనత్కుమారుడు సుబ్రహ్మణ్య స్వామి అవతారంట. ఆయన ఈ అధ్యాయంలోనే చివరి చెప్పబోతారు, మళ్ళీ చివరిలో ఉపనిషత్తు చెప్తుంది. సుబ్రహ్మణ్య స్వామి యొక్క అవతారమే ఈ సనత్కుమారుడు. ఈ సనత్కుమార సనస్సుజాత సనక సనందనాదుడు వివాహం చేసుకోలే, పుట్టంగానే సన్యాసులుగానే ఎదిగారు వాళ్ళు బ్రహ్మచర్య ఆశ్రమం నుంచే సన్యాసులుగా. అటువంటి సనత్కుమారుడు ఇక్కడ బోధిస్తున్నారు. ఈ సనత్కుమార సనక సనందన వీళ్ళు నలుగురు దక్షిణామూర్తి దగ్గర చదువుకున్నారు, దక్షిణామూర్తి దగ్గర. అందుకనే దక్షిణామూర్తి ఫోటో ముందు నలుగురు కూర్చొని ఉంటారు, ఋషులు చూశారా. ఆ నలుగురు సనక సనందన సనత్కుమార సనస్సుజాత జ్ఞానులు నలుగురు. కనుక సనత్కుమారుడు ఇక్కడ గురువు అన్నమాట. నారద మహర్షి ఎంతో గొప్పవాడు మహర్షి ఆయన. అటువంటి నారద మహర్షి అన్ని విద్యలు తెలిసినటువంటి ఆయన. ఆయన ఈ సనత్కుమారుడి దగ్గరికి వస్తాడు. రావడంతోనే అడుగుతున్నాడు సనత్కుమారుడిని. మొదటి మంత్రం అక్కడ మొదలవుతుంది, చదువుతాం మొదటి మంత్రం. అధీహి భగవైతి ఇతి హోపససాద ఇతి హోపససాద సనత్కుమారం నారదః తగుం హోవాచ యత్వేత్థ తేన మోపసీద తతస్త ఊర్ధ్వం వక్ష్యామీతి. సహోవాచ అధీహి భగవః ఇతి. అధీహి అంటే నాకు ఉపదేశము చెయ్యవలసినది. హే భగవః, ఓ భగవత్ స్వరూపులైనటువంటి సనత్కుమార మహర్షుల వారు, మీరు నాకు బోధన చేయవలసినది, ఉపదేశం చేయవలసినది. అధీహి భగవః ఇతి అని. అధీహి భగవః అనేది మనం ఇన్వర్టెడ్ కామాస్లో పెట్టుకోవాలి. ఇది డైలాగ్, నారదుల వారు అడుగుతున్నారు ఆయన వాక్యాలు. ఇది ఎలా అడిగాడు, ఉపససాద. ఉపససాద మీన్స్ దగ్గరికి వెళ్ళాడు ఆయన దగ్గరికి. సనత్కుమారం నారద, సనత్కుమారుడు దగ్గరికి నారదుల వారు వెళ్ళి ఈ విధంగా అడిగారు, నాకు ఉపదేశం చెయ్యండి అని అడిగాడు. తగుం హో వాచ, అప్పుడు సనత్కుమారుల వారు ఉపదేశం చేయడానికి ఉపక్రమిస్తున్నారు. తగుం హో వాచ ఏమని ఈ విధంగా అడిగారు సనత్కుమారుల వారు. ఏమని, యత్ వేత్త తేన మోపససీద మోపసీద తతః తత్ తతః ఊర్ధ్వం వక్ష్యామి ఇతి. యత్ వేత్త, నువ్వేమి తెలుసుకున్నావో అది చెప్పు ముందు నాకు. మన పిల్లల్ని కూడా స్కూల్లో చేర్చడానికి తీసుకుపోతే వాళ్ళని అడుగుతారు, వీటికి మినిమం నాలెడ్జ్ ఉందా లేదని చెప్పి బొమ్మలు అవి ఇవి చూపించి ఇదేంటి చెప్పు అదేమిటి చెప్పు అంటారు. మనం పిల్లలకి నేర్పి పంపిస్తాం, ఇది యాపిల్, ఇది పెన్ను, ఇది బుక్ అని చెప్పి నేర్పిస్తాం కదా కొంత నాలెడ్జ్. అప్పుడు వాళ్ళు టెస్ట్ చేస్తారు స్కూల్లో, ఈ చిన్న పిల్లవాడికి ఈ మాత్రం కూడా నాలెడ్జ్ ఉందా లేదా అని. అదే ఏ క్లాసుకి పై క్లాసుకి వెళ్ళాలన్నా కూడా మనల్ని టెస్ట్ చేస్తారు కదా, మనకు ఎంత నాలెడ్జ్ ఉంది, ఆ పై క్లాస్కి వెళ్ళడానికి మనకు అర్హత ఉందా లేదా అని చెప్పి టెస్ట్ చేస్తారు. ఎంట్రన్స్ ఎగ్జామ్, అది కరెక్ట్ వర్డ్, ఎంట్రన్స్ ప్రవేశ పరీక్ష, ఎంట్రన్స్ ఎగ్జామ్ అంటారు. చదవడానికి ఒక పరీక్ష పెడతారు, ముందు మన రోజుల్లో వెనక రోజుల్లో లేవు ఇవన్నీ కూడా. ఏదైనా స్కూల్ నుంచి స్కూల్కు మారితే కొంచెం ఏదో ఎంట్రన్స్ ఎగ్జామ్ పెడతారు, కానీ ఇప్పుడు ఒకే కాలేజీలో ఎంట్రన్స్ ఎగ్జామ్, ఒకే స్కూల్లో ఎంట్రన్స్ ఎగ్జామ్, అట్లా ప్రతిదానికి ఎంట్రన్స్ ఎగ్జామ్. ఆ రోజుల్లో కూడా ఇప్పుడు ఎంట్రన్స్ ఎగ్జామ్. నారదుల వారిని అడుగుతున్నారు, నువ్వు అంతకుముందు ఏం చదువుకున్నావో చెప్తే నాకు తేన దాని మీద ఆధారపడి నేను ఇప్పుడు నీకు ఏం చెప్పాలో ఆలోచిస్తాను. కరెక్ట్ క్వశ్చన్ చూస్తారా, గురువు గారంటే ఎట్లా ఉండాలో, నువ్వేమేం చదువుకున్నావు, ఏమేం విన్నావు, ఏమేం తెలుసుకున్నావో చెప్పు, నీకు తెలియనిది ఏమన్నా ఉంటే నాకు తెలిస్తే నేను చెప్తాను అని అర్థం. యత్ వేత్త, ఏమైతే తెలుసుకున్నావో తేన మోపసీద తతః తత్ ఊర్ధ్వం తతస్తత్ ఊర్ధ్వం ఊర్ధ్వం వక్ష్యామి ఇతి. ఇదంతా కూడా ఈ సనత్కుమారుడి యొక్క వచనాలు, సనత్కుమారుడు అన్నటువంటి మాటలు. తంహ ఉపాచ యత్ వేత్త తేన మా ఉపసీద మా ఉపసీద, నాకు నువ్వు తెలియజేయవలసినది. అంటే ఉపసీద అంటే ఉపసన్నుడు కావలసినది, ఉపసన్నుడి కాంటే నా దగ్గర వచ్చి కూర్చోవలసినది. తత అనంతరం, ఆ తర్వాత నీకు ఏమి బోధించాలో నేను ఆలోచిస్తాను అన్నారు. వక్ష్యామి అంటే చెప్తాను, బహు భవిష్యత్ కాలం. వక్ష్యామి ఊర్ధ్వం అంటే ఆ పైన, నువ్వు నాకు చెప్పిన తర్వాత నేను అది విన్న తర్వాత నేను ఆలోచించి ఆ పైన నీకు నేను బోధిస్తాను అని అర్థం. వక్ష్యామి ఇతి, ఆ ఇతి తర్వాత ఇన్వర్టెడ్ కామాస్ క్లోజ్. సహ ఉవాచ, సనత్ కుమారుల వారు అన్నారు ఈ విధంగా అన్నప్పుడు ఇంక నారదుల వారు లిస్టు మొదలు పెడుతున్నాడు, ఏం చదివాను నాకేం తెలుసు అని. పెద్ద లిస్టు, ఆటోబయోగ్రఫీ లాగా, క్వాలిఫికేషన్స్ మొత్తం 21-20 పైన ఉన్నాయి ఆయన చదివిన శాస్త్రాలు. ఈ యొక్క మంత్రంలో వస్తే రెండవ మంత్రం చదువుతాం, ఏమిన్నిన్ని శాస్త్రాలు చదివారు అనే దానికి ఈ రెండవ మంత్రంలో మనకు తెలుస్తుంది. ఋగ్వేదం భగవోద్ధేమి యజుర్వేదం సామవేదం ఆథర్వణం చతుర్థః ఇతిహాస పురాణం పంచమం వేదానాం వేదం పిత్ర్యం రాశిం దైవం విధిం వాకో వాక్యం ఏకాయనం దేవ విద్యాం బ్రహ్మ విద్యాం భూత విద్యాం క్షత్ర విద్యాం నక్షత్ర విద్యాం సర్ప దేవ జన విద్యాం ఏతద్ భగవోద్ధేమి నారదుడి గురించి మనందరికీ తెలుసు. నారద భక్తి సూత్రాలు కూడా చదివాం మనం. ఆయనే ఒక గురువు చాలామందికి, ఎందుకంటే ఆయన బోధించాడు కదా నారద భక్తి సూత్రాలని. ఈ నారదుడు అన్ని లోకాలకు వెళ్తాడు. ఆయన యొక్క గొప్పతనం ఏంటంటే అన్ని లోకాలకు వెళ్ళే వీసా ఉంది ఆయనకి, ఎప్పుడైనా వెళ్ళచ్చు. ఆయన ఎవరు స్క్రూటినీ చెయ్యరు, చెక్కిన్ చెయ్యరు, అన్నీ ఎప్పుడు వెళ్ళొచ్చు అనమాట. ఎప్పుడైనా వెళ్ళొచ్చు, ఎలాగైనా వెళ్ళొచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఆయన్నేమి పరీక్ష చెయ్యరు ఎవరు. ఎక్కడికి ఆగండి, కొంచెం టెస్ట్ చేయాలి మిమ్మల్ని, అన్నీ చెక్ చేయాలి, ఏముండవు. అలా వాకిన్ అనమాట, వాకిన్ ఇంటర్వ్యూ అంటారు చూసారా. అలా వెళ్ళిపోతాడు అన్ని లోకాలకి. అసురుల దగ్గరికి వెళ్తాడు, రాక్షసుల దగ్గరికి వెళ్తాడు, దేవతల దగ్గరికి వెళ్తాడు, వైకుంఠానికి వెళ్తాడు, కైలాసానికి వెళ్తాడు, భూలోకానికి వస్తాడు. అంతటి విశాలమైన హృదయం కలవాడు ఆయన అని మనందరికీ తెలుసు. అటువంటి గొప్ప నారదుడు ఏం చెప్తున్నాడు చూడండి. సనత్ కుమార్ల వారితో నేను ఋగ్వేదం చదివాను అని చెప్తున్నారు. ఋగ్వేదం ఋగ్వేదం భగవః అధ్యేమి, ఋగ్వేదాన్ని చదువుకున్నాను. అంతేకాదు యజుర్వేదం, రెండో వేదమైనటువంటి యజుర్వేదాన్ని చదువుకున్నాను. సామవేదం, మూడో వేదమైనటువంటి సామవేదాన్ని చదివాను. ఆథర్వణం చతుర్థ, నాలుగవ వేదమైనటువంటి అథర్వణ వేదాన్ని కూడా చదివాను. నాలుగు వేదాలు చదివాను. అంతేకాదు ఇతిహాస పురాణ రామాయణ భారతాలను కూడా చదివాను. పురాణ భాగవతాన్ని కూడా చదివాను. అష్టాదశ పురాణాలు, 36 పురాణాలు, 18 పురాణాలు ముఖ్య పురాణాలు, 18 ఉప పురాణాలు, మొత్తం 36 పురాణాలు చదివాను అన్నాడు. పురాణం ఇతిహాసం, పురాణం పంచమం అన్నారు, ఇది ఐదవది. ఇప్పుడు నాలుగు వేదాలు, ఇతిహాస పురాణ పంచమం. వేదానాం వేదం శంకరాచార్యుల వారు రాస్తారు, వీటన్నిటికీ అర్థం లేకపోతే మనకు తెలియదు అవన్నీ ఏవో అర్థాలు వస్తాయి మనకైతే. ఆయన రాశారు కనుక వీఆర్ సేఫ్. వేదానాం వేదం అంటే వ్యాకరణం. వేదాన్ని తెలుసుకోవాలి అంటే వ్యాకరణ జ్ఞానం ఉండాలి. శాస్త్రం బోధించాలంటేనే కనీస వ్యాకరణ జ్ఞానం కావాలి. ఇంకా వేద అధ్యయనం చెయ్యాలి అంటే ఎంత వ్యాకరణం తెలిసి ఉండాలి. వేదానాం వేదం అంటే సంస్కృత వ్యాకరణం. తర్వాత పిత్ర్యం, పిత్ర్యం అంటే పితృ కర్మలు చెయ్యడానికి కావలసినటువంటి ఏ ఏ విద్యలైతే ఉన్నాయో, పితృదేవతలకి పితృలోకాల్లో ఏ ఏ పితృలందరికీ ఎటువంటి కర్మలు చెయ్యాలి ఏమిటి అనేటువంటి విషయాన్ని నేను చదువుకున్నాను అన్నారు. పిత్ర్యం. రాశిం, రాశిం అంటే గణితం, లెక్కలు, గణిత శాస్త్రాన్ని కూడా చదువుకున్నాను. రాశిం చిన్నప్పుడు తెలుగులో ఉండేవి లెక్కలు, రాశి ఈ పదాలన్నీ వచ్చేటప్పుడు రాశిం. తర్వాత దైవం, జ్యోతిష శాస్త్రం, దైవం. నిధిం, నిధి శాస్త్రం, ఎక్కడెక్కడ లంకె బిందులు దొరుకుతాయో నాకు తెలుసు. నిధి శాస్త్రం, ఎక్కడ భూమిలో బంగారం ఉంది, ఎక్కడ భూమిలో వెండి దొరుకుతుంది, ఎక్కడ భూమిలో ఏమేమి దొరుకుతుందో అని నేను చెప్పగలను, ఎక్కడ నిధి లభిస్తుందో నేను చెప్పగలను అన్నాడు. ఆ నిధి శాస్త్రం కూడా నాకు తెలుసు, చదువుకున్నాను. వాకో వాక్యం, వాకో వాక్యం అంటే తర్కశాస్త్రం, తర్కశాస్త్రాన్ని కూడా చదువుకున్నాను. ఏకాయనం, ఏకాయనం అంటే నీతి శాస్త్రం, న్యాయశాస్త్రం. కోర్టులో వీళ్ళందరూ మాట్లాడతారు కదా, లాయర్స్ జడ్జెస్ అందరు, అది చదువుకున్నాను న్యాయశాస్త్రం. ఏకాయనం. దేవ విద్యాం అంటే నిరుక్తం. ఈ కర్మకాండలు చేసేటప్పుడు, యజ్ఞ యాగాలు హోమాలు చేసేటప్పుడు ఎలా చేయాలి ఏమిటి అనేది నిరుక్త శాస్త్రంలో చెప్పబడింది. ఆ మంత్రాలను ఎప్పుడు ఎక్కడ ఉపయోగించాలి, ఎలా ఉపయోగించాలి, ఎలా చెయ్యాలి అనే పద్ధతి నిరుక్తం. తర్వాత బ్రహ్మ విద్యాం, ఇక్కడ బ్రహ్మ విద్య అంటే ఆత్మ విద్య కాదు, ఇక్కడ బ్రహ్మ విద్య అంటే దేవ విద్య, వేద విద్య. బ్రహ్మ విద్య అంటే వేద విద్య. వేద విద్య అంటే అంగాలు ఉంటాయి కదా వేదానికి. నిరుక్తం అంటే వైదిక పదాల యొక్క అర్థాన్ని తెలియజేసే శాస్త్రం. వైదిక పదాలు ఉంటాయి వేదంలో, కొన్ని పదాలు ఉంటాయి కదండి, ఒక పదం, ఆ పదాన్ని మీరు డిక్షనరీలో చూస్తే తెలియదు మనకు, సంస్కృత డిక్షనరీలో అర్థం తెలుసుకోలేరు మీరు. వేద పదాలకి వేరే అర్థం ఉంటుంది, సంస్కృత డిక్షనరీలో మనకు దొరకదు. అందుకని నిరుక్తం అనేది వేదిక్ డిక్షనరీ అనొచ్చు, వేదిక్ డిక్షనరీ. ఇంగ్లీష్లో ఎటిమాలజీ అంటే, ఎటిమాలజీ అంటారు, ఎటిమాలజీ వేదిక్ డిక్షనరీ. వేదిక డిక్షనరీ మామూలు డిక్షనరీయే చదవలేము మనం, వేదిక డిక్షనరీ అసలు చదవలేము. వేదిక వైదిక డిక్షనరీ అని అర్థం, వైదిక నిఘంటువు అనొచ్చు నిరుక్తాన్ని. బ్రహ్మ విద్య అంటే వేద అంగాన్ని, శిక్ష, కల్పం, ఛందస్సు అవన్నీ వేదం అర్థం కావడానికి దానికి యాన్సిలరీస్ అంటారు, సెకండరీ సబ్జెక్ట్స్. ఆ యాన్సిలరీ సపోర్ట్ ఉంటే కానీ మెయిన్ సబ్జెక్ట్ అర్థం కాదు. ఇప్పుడు కంప్యూటర్ మ్యాథమెటిక్స్ ఎట్లయితే ఒక తీసుకుంటారు గ్రూప్, ఏం గ్రూప్ తీసుకుంటున్నావు అంటారు చూసారా, ఏం గ్రూప్ అంటే కనెక్షన్ అన్నమాట. బయాలజీ, జువాలజీ, సైన్స్ స్టూడెంట్స్, కెమిస్ట్రీ, ఫిజిక్స్ అట్లా అన్నమాట ఒక్కొక్క గ్రూప్. అదేవిధంగా వేదాలు చదవాలంటే వాటికి యాన్సిలరీస్ ఉంటాయి. అకౌంట్స్, కామర్స్ అంటుంటారు చూసారా, బీకామ్ స్టూడెంట్స్ అయితే ఎకనామిక్స్, అకౌంట్స్, కామర్స్ కనెక్షన్ అన్నమాట. అంతేగాని జువాలజీకి అకౌంట్స్కి కనెక్షన్ ఉండదు, జువాలజీకి అకౌంట్స్కి కనెక్షన్ ఉండదు, అకౌంట్స్కి ఫిజిక్స్కి కనెక్షన్ ఉండదు. ఫిజిక్స్, కెమిస్ట్రీ వాటికి కనెక్షన్, జువాలజీ, బయాలజీ ఒక గ్రూప్, కామర్స్, ఎకనామిక్స్, అకౌంట్స్ ఒక గ్రూప్, హిస్టరీ, పాలిటిక్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఒక గ్రూప్. చూసారా, వాళ్ళ గ్రూప్ వేరే, వీళ్ళ గ్రూప్ వేరే. అదేవిధంగా వేదాలు చదవాలన్నా కూడా వాటికి అంగాలు ఉంటాయి, వాటికి యాన్సిలరీ సబ్జెక్ట్స్ ఉంటాయి, ఛందస్సు అని, కల్పం అని, శిక్ష, అవన్నీ చదవాలన్నమాట. దాన్ని ఇక్కడ బ్రహ్మ విద్య అన్నారు. తర్వాత భూత విద్య. భూత విద్య అంటే భౌతిక విద్య, ఫిజిక్స్, భౌతిక శాస్త్రం. ఫిజిక్స్ కూడా చదువుకున్నట్టు నారదుల వారు, భౌతిక శాస్త్రం ఫిజిక్స్ అంటారు. భూత విద్య అంటే ఇక్కడ అంతేగాని, భూత విద్య అంటే పంచభూతాలని కాదు, ఘోస్ట్ అని కాదు, భూతం అంటే ఇక్కడ, భూతం అంటే భౌతిక విద్య, భౌతికం అంటే ఫిజిక్స్ అన్నమాట. తర్వాత క్షత్ర విద్య, క్షత్రియులు నేర్చుకునేటటువంటి ధనుర్విద్య, అది నేర్చుకున్నాను అన్నాడు. ఒక్కటి బాకీ లేదు, మిగల్చకుండా అన్ని చదువుకున్నాడు ఆయన. క్షత్ర విద్య, ధనుర్విద్య అని అర్థం. నక్షత్ర విద్య, ఆస్ట్రానమీ, నక్షత్ర శాస్త్రం, ఖగోళ శాస్త్రం, ఏ ఏ నక్షత్రాలు, ఏ ఏటటువంటి ప్లానెట్స్ అన్నమాట, వాటి గురించి చదవడం. ఆస్ట్రాలజీ, ఆస్ట్రానమీ కనెక్టెడ్. ఇందాక దైవం చెప్పాను, జ్యోతిష శాస్త్రం. జ్యోతిష శాస్త్రం ఎప్పుడు కూడా మన మన ప్లానెట్స్ ఉంటాయి చూడ, ప్లానెట్స్కి నక్షత్రాలతో కనెక్షన్ ఉంటుంది, రాశి ఫలం ఇవన్నీ చూసేటప్పుడు వాటికి కనెక్షన్ ఉంటుంది, నక్షత్ర శాస్త్రం అంటారు దాన్ని. ఆస్ట్రానమీ, ఆస్ట్రాలజీ అండ్ ఆస్ట్రానమీ ఆర్ ఇంటర్ కనెక్టెడ్. ఇది ఆస్ట్రానమీ, అది ఆస్ట్రాలజీ. ఆస్ట్రానమీ అంటే నక్షత్ర శాస్త్రం, నక్షత్ర గమనాలను గురించి, వాటి యొక్క కదలికల గురించి చదవడం అన్నమాట. సర్ప విద్య, సర్ప విద్య అంటే పాము గనక కాటు వేస్తే మందు ఎట్లా ఇవ్వాలి, పాము కనపడితే దాన్ని ఎట్లా పైకి రాకుండా చేయాలి, గరుడ విద్య అంటారు దాన్ని. పామును చూసినప్పుడు కానీ దాన్ని, పాముని మళ్ళీ దానికి ప్రతీకారంగా మనం ఏం చేయాలంటే చంపకుండానే ఒక మంత్రం ఉంటుంది దానికి, పాము సర్ప మంత్రం అంటారు, అది చదివితేనే అది మనం మెదలకుండా పోతుంది, దాన్ని గరుడ మంత్రం అంటారు. సర్ప విద్య అంటే గరుడ విద్య అని తీసుకు, సర్పానికి గరుడికి బద్ధ శత్రువులు వాళ్ళు, గరుడిని చూస్తే సర్పం పారిపోతుంది. అందుకని సర్పం కనపడినప్పుడు గరుడ మంత్రం కనుక చదివితే సర్పం వెళ్ళిపోతుంది, లేకపోతే ప్రాణానికి హాని కదా. ఏ జంతువు, ఏ ప్రాణి కూడా మనిషికి తనంతట ఊరికి హాని చెయ్యదు, తనకేదన్నా హాని జరుగుతుందన్నప్పుడే హాని చేస్తుంది. అప్పుడైనా మనల్ని మనం రక్షించుకోవాలి కదా, హాని జరుగుతుందేమో నన్ను భయపడుతుంది. అప్పుడు దీనికి సర్ప విద్య అంటే గరుడ విద్యని నేర్చుకున్నాను సర్పశాస్త్రం. దేవజన విద్య, దేవజన మీన్స్ ఆ గంధర్వులు విద్య, గంధర్వుల సంగీతం నృత్యం, గీత నృత్య అని అర్థం దేవ విద్య. వాళ్ళకి ఏముంది పని ఇంకా దేవతలకి పొద్దున్న లేస్తే పాటలు పాడుకోవడం, డాన్సులు వేసుకోవడం. డాన్సులు వేసుకుంటూ ఉంటారు, పాటలు పాడుకుంటూ ఉంటారు, ఇదే పని వాళ్ళకి ఆనందం. ఎందుకంటే దిగులు చింత లేదు, ఎప్పుడు యంగ్గానే ఉంటారు, ముసలి కామాలు కారు, దాహం ఉండదు, దప్పికుండదు, ఆహారం అక్కర్లేదు, ఇంకేం పనే ఉంది, ఆనందంగా పాడుతూ ఆడుతూ ఆడుతూ పాడుతూ ఉంటారన్నమాట. అది దేవజన విద్యాం. ఏతత్ భగవః అధ్యేమి. ఓ సనత్కుమార మహర్షి, నేను ఇవన్నీ చదువుకున్నాను అన్నారు. నాలుగు వేదాలంటే చతుర్వేది అని అర్థం. ఏకవేది, త్రివేది, ద్వివేది, త్రివేది, చతుర్వేది. ఆ వేదాలు చదివితే వీళ్ళని టైటిల్స్ అన్నమాట వస్తాయి. వాజపేయ యాగం చేస్తే వాజపేయి అని పేరు వస్తుంది, టైటిల్ అన్నమాట. మనకు ఒకసారి ప్రైమ్ మినిస్టర్ ఉన్నారు కదా వాజ్పేయి, ఆ వాజ్పేయి అని ఎందుకు వచ్చింది, ఆయన ఏమైనా చేశారా వాజ్పేయి యాగం, చేశారో లేదో మనకు తెలియదు. వాళ్ళ పూర్వీకులు ఎవరైనా చేస్తుంటారు అందుకని ఆ పరంపరగా అట్లా పేరు వచ్చేసింది ఆయనకి వాజ్పేయి అని. అది పెద్ద యాగం. వాజ్పేయి యాగం అంటే అన్నదానం అన్నమాట. వాజం అంటే అన్నం, పేయం అంటే నీరు, జలం, అన్నం, నీరు దానం చేసి వందల మందికి, వేల మందికి, కోట్ల మందికి అట్లా ఇస్తూ ఉంటే వాజపేయ యాగం అని. దానికి ఇవి ఉంటాయి అన్ని చేసేది. అలా వాజపేయ యాగం చేసే వ్యక్తి ఉన్న చోట అక్కడ ఉన్న రాజు ఏం చేయాలంటే తెలుసా, రాజు వచ్చి ఈ వాజపేయ యాగం చేసిన ఆయనకి గొడుగు పట్టాలిట, ఛత్రం. ఆయన నడుస్తూ ఉంటే ఈయన ఛత్రం పట్టుకోవాలి ఎవరు, రాజుగారు. వాజపేయ యాగం చేసిన వ్యక్తికి రాజుగారే ఛత్రం పట్టుకోవాలంటే, గొడుగు పట్టుకోవాలంటే ఎంత గొప్పవాడై ఉండాలి. మామూలుగా రాజుగారు చాలా గొప్పవాడు, ఆయన అందరు దేవుడిగా పూజిస్తారు, కానీ రాజుగారే వచ్చి ఈయనకి ఛత్రం పట్టుకోవాలి అంటే వాజపేయి అంటే ఎంత గొప్పవాడై ఉండాలి చూడండి. చతుర్వేది, ఏకవేది అది అనమాట. అట్లా అన్ని విద్యలు నేర్చుకున్నాను అని చెప్పి చెప్పారు. అయితే ఇప్పుడు ఏమిటి చేయాలి, సనత్కుమారుల వారు చెప్తున్నారు బాగుంది చాలా సంతోషం, కానీ నువ్వు చదివినవన్నీ కూడా అపరావిద్యలే అంటున్నాడు. అని అడగడానికి ముందు ఇంకొకటి చెప్తున్నాడు నారదుల వారు, ఏమని చెప్తున్నాడు చూడండి, ఇన్ని చదువుకున్నాను కానీ దిగులు పడుతున్నాను అన్నాడు. నాకు దుఃఖంగా ఉంది, ఇన్ని చదువుకున్నాను కానీ దుఃఖంగా ఉంది అని చెప్తున్నాడు. సోహం భగవో మంత్ర విదేవాస్మి, నాత్మవిత్ శృతం హేవ మే, భగవద్ృషేభ్య తరతి శోకమాత్మవిదితి, సోహం భగవః శోచామి తం మా భగవాన్ శోకస్య పారం తారయత్వితి, భగవత్ శోకస్య పారం తారయత్వితి తగుం హోవాచ, యద్వై కిం చైతధ్యగీష్ఠాం నామేవైతత్. ఇన్ని విద్యలు చదువుకున్నాను అటువంటి నేను సహా అహం, ఇన్ని 21 విద్యలు మొత్తం, ఒక్కొక్క పేరు లెక్క పెట్టుకుంటూ వస్తే 21 దాదాపు అన్ని విద్యలు చదువుకున్నటువంటి నారదుడనేటటువంటి నేను, ఇన్ని విద్యలు చదువుకున్న నేను సహా అహం అటువంటి నేను, హే భగవః, ఓ భగవత్ స్వరూపులైన మహర్షి సనత్కుమార మహర్షి, మంత్రమిదేవాస్మి, మంత్రాలు మాత్రమే తెలుసుకున్నాను, మంత్రవిద్ మంత్రాలు మాత్రమే, అపరావిద్య అని అర్థం. మంత్రం అంటే అపరావిద్య, అనాత్మ విద్య అని అర్థం. అపరావిద్య మంత్ర విద్య అంటే అనాత్మ విద్య. మంత్రవిదేవాస్మి కానీ నా ఆత్మవిత్ తం హేనం, నా ఆత్మవిత్ నేను ఆత్మని గురించి తెలుసుకోలేదు. ఆత్మవిత్ నే హి ఏనం మంత్రవిద్ ఏవ, ఆ ఏవకారా చూడండి, మంత్రాన్ని మాత్రమే తెలుసుకున్నాను, శబ్దాన్ని మాత్రమే తెలుసుకున్నాను, వాటి అందులో నాకు ఆత్మవిద్య దొరకలేదు అన్నాడు. నా ఆత్మవిత్ నేను ఆత్మ జ్ఞానము కలిగిన వాణ్ణి కాదు. ఆత్మవిత్ అంటే ఏమిటి? ఆత్మజ్ఞానం. ఆత్మవిత్ అంటే నాకు ఆత్మజ్ఞానం లేదు అంటే అనాత్మ జ్ఞానమే ఉన్నది, కానీ అనాత్మకి సంబంధించిన శాస్త్రాలు చదవడం వలన అనాత్మ జ్ఞానం వచ్చింది, ఆత్మజ్ఞానం మాత్రం రాలేదు. నేను ఆత్మజ్ఞానం కలిగిన వాణ్ణి కాదు. ఆత్మవిత్ తం హే నమి ఏనం మే భగవద్ ఋషేభ్యః, నేను అనేక మంది ఋషుల ద్వారా తెలుసుకున్నాను. భగవద్ ఋషేభ్యః ఏవం మే హి ఏవమే హేవమే హి ఏవమే భగవద్ ఋషేభ్యః ఋషుల ద్వారా తెలుసుకున్నాను. ఏమని తెలుసుకున్నాను? ఆత్మవిత్ శోకం తరతి ఇది, తరతి శోకమాత్మవిత్ ఇది. ఇది కూడా ఇన్వర్టెడ్ కామాస్లో పెట్టుకోవాలి, అంటే నారదుడు యొక్క పలుకులు ఇవన్నీ కూడా. ఆత్మజ్ఞానం ఉన్న వ్యక్తి శోకం దుఃఖాన్నించి తరిస్తాడని దాటుతాడని విన్నాను అన్నాడు. ఎక్కడో ఆపాతంగా విన్నాను, ఎవరో ఋషులు మాట్లాడుకుంటూ ఉంటే నా చెవుల్లో పడింది. ఏమని? ఆత్మజ్ఞానం ఉన్నవాడు దుఃఖం నుంచి బయటపడతాడని విన్నాను, నేను దుఃఖిస్తున్నాను ఇప్పుడు. ఇన్ని శాస్త్రాలు చదువుకున్నా కూడా నేను ఇంకా దుఃఖిస్తూనే ఉన్నాను, కనుక నాకు ఆత్మజ్ఞానం లేదు. నేను ఆత్మజ్ఞానం ఉన్నవాళ్ళు దుఃఖాన్నించి దాటుతారని చెప్పి ఋషుల ద్వారా విన్నాను, ఆ ఆత్మవిద్య నాకు చెప్పండి అని అడిగాడు. ఇది చాలా ముఖ్యమైనటువంటి పోర్షన్. తరతి శోకం ఆత్మవిత్ అనేది అది బాటమ్ లైన్ వేదంలో. ఉపనిషత్తు శాస్త్రానికి మొత్తానికి ఈ సెంటెన్స్ తరతి శోకం ఆత్మవిత్, ఒక కొటేషన్. ఆత్మవిత్ ద నోవర్ ఆఫ్ ద సెల్ఫ్, ఆత్మజ్ఞాని శోకం తరతి, దుఃఖాన్నించి బయటపడతాడు. తరతి అంటే దాటుతాడు, దుఃఖం లేని స్థితికి పొందుతాడు, దుఃఖం నుంచి బయటపడతాడు అని అర్థం. తరతి శోకం ఆత్మవిత్ ఇది ఈ విధంగా అడుగుతున్నాడు. తరతి శోకం ఆత్మవిత్, నేను ఎందుకు అడుగుతున్నాను? సోహం భగవః సోచ్యామి, నేను దుఃఖిస్తున్నాను ఇప్పుడు. నేను అవన్నీ చదువుకున్న వాడినే కానీ, అదంతా మంత్రమే చదువుకున్నాను కానీ నేను ఆత్మజ్ఞానాన్ని పొందలేదు, నేను ఇప్పుడు దుఃఖిస్తున్నాను. ఆత్మజ్ఞానం ఉంటే దుఃఖం ఉండదని చెప్పి చెప్పారు, ఇప్పుడు నేను దుఃఖిస్తున్నాను కనుక నాకు ఈ దుఃఖం పోయేటట్లు చెయ్యండి అంటున్నాడు. సోహం భగవః సోచ్యామి, ఈ సెంటెన్స్ రెండవ లైన్ మొత్తం కూడా ఇంపార్టెంట్. తరతి శోకం ఆత్మవిత్ సోహం భగవః సోచ్యామి తం మా భగవత్ శోకస్య పారం తారయతు ఇది. ఇది మొత్తం ఇంతవరకు ఇంపార్టెంట్, సెకండ్ లైన్ థర్డ్ లైన్ సగం. సోచ్యామి, నేను దుఃఖిస్తున్నాను కనుక ఏం చేయాలి? తం మాం, అటువంటి నన్ను హే భగవన్ శోకస్య పారం, ఈ శోకాన్నించి ఆ నన్ను అవతలి ఒడ్డుకు చేర్చండి. ఇక్కడ మనకు ఇంకొక విషయం ఏం తెలుస్తున్నదంటే, పారం అంటే అవతలి ఒడ్డుకి, అవతలి వైపుకి, అంటే శోకం అనే సముద్రం అని అర్థం. సముద్రం అని చెప్పకుండానే పారం అనడం వల్ల ఏం తెలుస్తున్నది మనకు? శోకం అనేది సముద్రం లాంటిది, దుఃఖం అనేది. ఎందుకు దుఃఖం వస్తుంది అని అడిగితే కొంతమందిని నాకు తెలియట్లేదండి ఎందుకు వస్తుందో అంటాడు. కొన్నిసార్లు కారణం చెప్తాం కానీ మనకు తెలియకుండానే దుఃఖం వెల్లుబుకుతుంది. ఎవరికి చెప్పుకోలేము, చెప్పుకున్నా ఓదారుస్తారని నమ్మకం లేదు, చెప్పుకుంటే ఇంకాస్త బాధ ఎక్కువ అవుతుందో అని భయం, దానివల్ల ఇంకాస్త ఎక్కువ దుఃఖం. ఎవరికి చెప్పుకోలేని దుఃఖం అన్నారు. అదొక దుఃఖం. వినేవాళ్ళు ఎవరు లేరే అని ఒక దుఃఖం. ఇట్లా ఏదో ఒక సమయంలో మనిషి దుఃఖానికి లోనవుతుంటాడు. ఏదో ఒక సమయంలో ఏంటి స్వామిని, చాలాసార్లు లోనవుతుంటా. అప్పుడు ఇంకా మనిషి తట్టుకోలేడు. అటువంటి సాగరం లాంటిది అది. దాంట్లో నుంచి ఇది బయటికి రావాలనేటట్టుకి ఈ శరీరము, ప్రాణము, మనస్సు, దీన్నే మనోవ్యాధి అంటారు. శోకం అనేది మనస్సుకు సంబంధించినది, మానసిక వ్యాధి, మనోవ్యాధి. దుఃఖం అనేది వ్యాధి లాంటిది. ఆ దుఃఖం అనే వ్యాధి మానసిక వ్యాధి లేక మనోవ్యాధి. మానసిక బాధ అంటారు చూసారా, వ్యాధి అంటే కష్టంగా ఉంటుంది, బాధ అంటే ఓకే పర్వాలేదు. ఏం బాధ అంటే ఏంటి, వ్యాధి. అందుకని ఇంగ్లీష్లో డిస్ఈజ్ అంటే ఏంటి, వెన్ ఐఎమ్ నాట్ ఎట్ ఈజ్ ఇస్ కాల్డ్ డిస్ఈజ్. బాధ అనే ఉన్నదప్పుడు నాకు ఈజీగా ఉంటుందా, ఉండదు కదా. బాధ, మానసిక బాధ, మనోబాధ. అందుకని అర్జునుడు గీతలో నహి ప్రపశ్యామి మమాపనుద్యాత్ యచ్చోకముచ్చోషణమింద్రియాణాం. నాకు మార్గం కనపడటం లేదు, ఈ దుఃఖంలో నుంచి ఎట్లా బయటపడతానో నాకు తెలియడం లేదు. ఏ కృష్ణ, నన్ను నువ్వు బయటపడేనాయనా ఈ దుఃఖం నుంచి అన్నాడు. ఈ రాజ్యం మొత్తం పొందినా కూడా నా దుఃఖం పోతుందని నాకు నమ్మకం లేదు. రాజ్యం సురాణం అభి చాధిపత్యం కృష్ణుడు మొదలుపెట్టాడు. అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ భాషసే, అక్కడి నుంచి మొదలుపెట్టాడు బోధ కృష్ణ పరమాత్మ. అదేవిధంగా ఇక్కడ కూడా నారదుల వారు పాపం దుఃఖపడుతున్నారు. మనం ఎప్పుడన్నా విన్నామా నారదుల వారు నారాయణ నారాయణ అంటూనే ఉంటాడు, పాపం ఆయనకి ఎంత దుఃఖం ఉందో లోపల. దీనివల్ల మనకేం తెలుస్తుందంటే, ఎంత చదివినా ఎంత నేర్చినా ఈ లోకంలో ఆత్మజ్ఞానం లేకపోతే మనిషికి ఏమీ లేనట్లే. అంటే దుఃఖం ఉంటుంది మనిషికి అని, ఎంత చదివినా ఏం ప్రయోజనం లేదు. నారదుడు ఉదాహరణ మనకు తెలుస్తుంది కదా, ఆయన ఇన్ని శాస్త్రాలు చదివి ఆయనకి దుఃఖం పోకపోతే మన మన ఫిజిక్స్ ఎంత, మన MBBS ఎంత, మన లాయర్ స్టడీ ఎంత, మన గ్రాడ్యుయేషన్ ఎంత, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంత, ఎన్ని డాక్టరేట్లు చూడండి ఆయనకి. ఇప్పుడు ఒక డాక్టరేట్ సంపాదించడానికి ఒక శాస్త్రానికే 10-12 సంవత్సరాలు చదవాలి. ఒక్కొక్క శాస్త్రం చదవడానికే 10-12 సంవత్సరాలు పడుతుంది. మినిమం 7 సంవత్సరాలు, మాక్సిమం 12 సంవత్సరాలు. మరి ఇన్ని శాస్త్రాలు చదివాడు, ఇన్ని చదివినా కూడా దుఃఖం పోలేదు. అందుకని మన పిల్లల్ని మనం ఈ ఈ భౌతిక విద్యలు నేర్పి ఇవన్నీ సంపాదించుకొని, డబ్బులు సంపాదించుకొని బాగా ఇల్లు కట్టుకుంటే ఆనందంగా ఉంటారనే మనల్ని పిల్లల్ని అలా పెంచితే మనదే మూర్ఖత్వం. అర్థమైందా? మన పిల్లలకి బాగా చదువు చెప్పించి మంచి ర్యాంక్ తెప్పించి వాళ్ళని పైకి తీసుకువెళ్ళి పెద్ద పెద్ద ఆఫీసర్లను చేసి బాగా సంపాదించేసినట్టు చేస్తే వాళ్ళు సుఖపడిపోతారు అని అనుకుంటాను చూసారా మనం. అంతకంటే మూర్ఖత మరొకటి లేదు. నేను చెప్తే మీకు కోపం వస్తుంది. నారదుడే చెప్తున్నాడు చూడండి, ఎన్ని చదివానండి, సోచామి దుఃఖపడుతున్నాను. కనుక మనం ఏం తెలుసుకోవాలి, పిల్లలకి నేర్పించవలసినది ఏమిటి అంటే, దైవభక్తి, ఆత్మవిద్య, విలువలు ఇవి నేర్పాలి. వాళ్ళని ధన వ్యామోహం వైపు మరల్చకూడదు. వాళ్ళని ఆ విద్యల వైపు మనస్సుని వాళ్ళని అటు పరిగెత్తేటట్లు చేయకూడదు. తల్లిదండ్రులు అట్లా చేస్తున్నారు ఈ రోజుల్లో. అలా చేయడం వల్లనే ధర్మం, న్యాయం, జ్ఞానం, ఉన్నతమైన విద్యలకి వాళ్ళకి లేక భౌతికమైనటువంటి మెటీరియలిజంగా తయారైపోయి భోగాల కోసమే పాపులాడుతున్నారు. ధనం, వస్త్రం, వస్త్రం, ఇల్లు, వాకిలి ఇవే చూసుకుంటున్నారు. కానీ ఇక్కడ ఎంత పెరుగుతున్నదో చూసుకోవడం. కనుక పిల్లలకి ఎప్పుడు కూడా ధన వ్యామోహం, ధనం మీద, ఈ ప్రాపంచిక విషయాల మీద మనస్సు పోనివ్వకూడదు. అది మనం చేయకుండానే పోతుంది ఎట్లాగో. దీనివైపు మరల్చాలి మనం. మనమే వాళ్ళకి ఊతం ఇచ్చి, నాయన బాగా సంపాదించు, బాగా సంపాదించు, గవర్నమెంట్ జాబ్ తెచ్చుకు, అదైతే పెన్షన్ వస్తుంది, బోనస్ వస్తుంది, పని చేయక్కర్లేదు. బోనస్ వస్తుంది, పెన్షన్ వస్తుంది, పని చేయక్కర్లేదు. అందుకని గవర్నమెంట్ జాబ్ ఎన్నిసార్లైనా తప్పు, పరీక్ష రాస్తూనే ఉండు. ఇలా బోధిస్తారు తల్లిదండ్రులు. కనుక మనకి ఈ ఒక్క వార్త వల్ల మనం తెలుసుకోవాల్సింది తెలుసుకో, కథ చదివినట్లు కాదు ఇది. ఇప్పుడు నారదుడి యొక్క పరిస్థితి వల్ల మనం తెలుసుకోవాల్సినది ఏమిటి, కనుక ఎన్ని సంపాదించినా, ఎన్ని క్వాలిఫికేషన్లు ఉన్నా, ఎంత ధనం సంపాదించినా, ఎంత పెద్ద ఉద్యోగస్తుడైనా, ఎంత స్టేటస్ ఉన్నా, ఎంత స్టేటస్ కో ఉన్నా కూడా ఆత్మ జ్ఞానం లేకపోతే పరావిద్య, బ్రహ్మ విద్య, అక్షర విద్య జ్ఞానానికి ప్రయత్నం చేయకపోతే మనిషికి వాటి వల్ల ఏమి సుఖం ఉండదు, పైగా దుఃఖమే, ఇంకా పెరుగుతుంది దుఃఖం అనే విషయాన్ని మనం ఇక్కడ గ్రహించాలి. ఇది గ్రహించకుండా ఎంత చదివినా ఏం ప్రయోజనం లేదు, అది విషయం ఇక్కడ. అటువంటి నేను దుఃఖిస్తున్నాను అన్నాడు చూశారు. అందుకే చాలామంది పెద్ద పెద్ద ఆఫీసర్లు, ఏమైంది ఇప్పుడు నిన్న చూసారా, పెద్ద ఆఫీసరు మినిస్టర్, పెద్ద ఆఫీసర్ మినిస్టర్ ఇంటికి వచ్చి సిఐబిలో అక్కడ ఉన్నాడు, ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళని ఏమంటారు, సిబిఐ, సిబిఐ దగ్గర ఉన్నాడు ఆఫీసులో, కోట్లు కోట్లు పెట్టాడు, ఏముంది. కనుక ఏ క్షణమైనా సరే అధర్మం అనేటువంటిది ధర్మానికి తల వంచాల్సిందే, కాకపోతే కొంచెం లేట్ అవుతుంది, ఒకరోజు ముందే కదా, లేకపోతే రేపే ఎలక్షన్ లేదు కదా, అదే చెప్తున్నాను. ఒక్కరోజు ముందులో ధర్మం జయించింది, జనాలందరికీ ఆనందం ఇప్పుడు. కనుక ధనం భోగాలు ఇవన్నీ కూడా కాదు, ఆత్మవిద్య కావాలి. లౌకిక విద్యలు కావచ్చు, వైదిక విద్యలు కావచ్చు, ఆయన నేర్చుకునేవి లౌకిక విద్యలు ఉన్నాయి, వైదిక విద్యలు ఉన్నాయి, ఇవన్నీ కూడా మనిషిని రక్షించవు. కనుక ఇప్పుడు మీరు ఏ విద్య నేర్చుకుంటున్నారు ఇక్కడ, ఆత్మవిద్య. ఎందుకని, దేనికోసం, శోకం తరతి దుఃఖా నుంచి బయటపడతాం, లేకపోతే ఆ ధనాన్ని చూసుకుంటూ కూర్చోవాల్సిందే, చూసుకుంటూ కూర్చొని ఇస్తుంది అది, మనం కూర్చొనివ్వదు, నిద్రపోనివ్వదు, కూర్చొనివ్వదు, నడవనివ్వదు, ఆలోచించనివ్వదు. ఈ ధనం అనేది అట్లాంటిది, ధనం అంటే అన్ని రకాలైనటువంటి భోగాలు. మనకు బెస్ట్ ఎగ్జాంపుల్ నారద, ఇంకా మనం ఎక్కడ, ఆయనే ఇంట్లో ఉంటే మన సంగతి చెప్పాలే, మామూలు మనుషుల సంగతి అని తెలుసుకోవాలి. శోచామి తమ్ మా భగవన్ శోకస్య పారం తారయతు. ఈ శోకానికి ఆవలి ఒడ్డు, పారం అంటే ఆవలి ఒడ్డు, అంటే శోకము లేనటువంటి ఆ తీరం నన్ను అక్కడికి చేర్చవలసినది. తారయతు ఇతి, తారయత్వితి, తారయతు ఇతి తారయత్వితి, నన్ను దాటింపవలసినది. అప్పుడేమన్నారు సనత్ కుమారుల వారు, తగుం హోవాచ, సనత్ కుమారుల వారు చెప్తున్నారు ఏమని, యద్వై కిం చేత అధ్యగీష్ఠాః. బాగుంది, నువ్వు చదువుకున్నవన్నీ విన్నాను, చాలా చదివావు, చాలా పెద్ద లిస్టే ఉంది, చాంతాడులా, చాంతాడంత ఉంది నా లిస్ట్, బాగానే చదువుకున్నాడు, కానీ నామ ఏవ ఏతత్, ఇవన్నీ నామరూపాలకు సంబంధించినవే కదా, మన నామకే వాస్తి అంటాం కదా, ఏముంది ఇవన్నీ పైపే చదువులే కదా అన్నాడు ఆయన సనత్ కుమారుడు. ఇంత చదివితే, ఇన్ని డిగ్రీలు చెప్తే, ఇన్ని డాక్టరేట్లు అయితే, ఇన్ని డాక్టరేట్లు పొందితే, ఏముంది నువ్వు చదువుకున్నంతా కూడా అపరావిద్యే కదా, నామరూప విద్యే కదా, అనాత్మ విద్యే కదా అన్నాడు. పోయింది, గాలిపోయింది, పంచర్ అయింది. అందుకని మనిషి గర్వపడుతుంటాడు, అది చదువుకొని ఇది చదువుకొని ఎంతో గర్వపడుతుంటాడు. నీ గర్వం ఎంత, అర్జునుడు లేడు, ఎన్ని చదువుకున్నాడు, ఎంత గొప్పవాడు, ఎంత ధనం సంపాదించాడు, ఎంత పేరు కీర్తి ప్రతిష్ట ఉన్నవాడు, కానీ ఒక్క క్షణం యుద్ధరంగంలో వణికిపోయింది శరీరం, చెమటలు పట్టింది, మాట రావట్లేదు, అటువంటి గొప్ప అర్జునుడికి చూశారా. అందుకని మన యొక్క, మనకు తెలిసినది ఏదో దానివల్ల మనకు రక్షణ లేదు అని మనం తెలుసుకోవాలి. మన ధనం కానీ, మన విద్యలు కానీ, మనం తెలుసుకున్నవన్నీ, మన కుటుంబం, మన పరివారం, వీళ్ళందరూ రక్షించరు మనల్ని. మన యొక్క ఆత్మజ్ఞానమే మనల్ని రక్షిస్తుందని తెలుసుకునే రోజు వచ్చినప్పుడే మనిషి ఈ విద్య కోసం ప్రయత్నం చేస్తాడు, లేకపోతే ప్రయత్నం చెయ్యడు. అలా ప్రయత్నం చెయ్యాలంటే ముందు మనకు ఈ విషయం తెలియాలి, దీని ఆవశ్యకత తెలియాలి, దీని ఇంపార్టెన్స్ తెలియాలి. లేకపోతే ఏమవుతుందో తెలుసా, చిన్న చిన్న విషయాలు మనల్ని వచ్చి ప్రతిబంధం చేస్తాయి శాస్త్రం చదవనీయకుండా. ఒక విషయం చెప్తాను, ముఖ్యమైన విషయం మీకు, మనకు ఈ శాస్త్రం, ఆత్మవిద్య, దాని ప్రాముఖ్యత, దాని ఆవశ్యకత మన జీవితంలో మనం గ్రహించకపోతే మనకు ఎన్నో ఆటంకాలు, చిన్న చిన్న విషయాలు పెద్ద ఆటంకాలుగా కనపడి మనల్ని శాస్త్రం దగ్గరికి వెళ్లకుండా చేస్తాయి. శాస్త్రం దగ్గరికి వెళ్లకుండా ఎవరు చేస్తున్నారో తెలుసా, మనకు ఈ దీని యొక్క తీవ్రత, దీని ఆవశ్యకత తెలియకపోవడమే కారణం. మనకు దీని ఆవశ్యకత, దీని ప్రాముఖ్యత, మన జీవితానికి దీని అవసరం తెలిసిన రోజు ఈ ఆత్మవిద్య అవసరం, అసలు ఎటువంటి ఆటంకమే ఉండదు ఆ మనిషికి. నేను గ్యారంటీ కార్డు ఇస్తాను మీకు, ఆ వ్యక్తికి శారీరక బాధ కానీ ఆర్థిక బాధ కానీ ఎటువంటి సమస్య కూడా సమస్యే కాదు. పెద్ద పెద్ద పర్వతాలతో సమానమైనటువంటి సమస్యలు కూడా చిన్న గోష్పదీకృత వారాసీం మశకీకృత రాక్షసీం లాగా దాటుతాడు. ఎప్పుడు తెలుసా? ఎప్పుడైతే తీవ్రమైనటువంటి ముముక్షుత్వం ఉంటుందో, ఆత్మవిద్య నేను పొంది తీరాలి, నేను జ్ఞానం పొంది తీరాలి జన్మలో అని అనుకున్న వ్యక్తికి హనుమంతుల వారు లంక చేరడానికి ఆ సముద్రాన్ని దాటేటప్పుడు సముద్రం ఎట్లా కనపడిందో తెలుసా? ఆవు కాలు పెడితే బురదలో ఎంత నీరు నిలుస్తుంది? గోష్పదీకృత వారాసిం, ఆవు కాలు పెడితే క్రింద ఆ కాలు తీసిన తర్వాత అందులో నీళ్లు పోయండి, ఎన్ని నీళ్లు ఉంటాయి అందులో? ఓ గ్లాసుడు నీళ్లు ఉంటాయి. అట్లా కనపడింది సముద్రం అంతా హనుమంతుల వారికి. రామకార్యం సాధించడం కోసం వెళ్ళేటప్పుడు అట్లా కనపడిందట. మనకు అలా కనపడాలి. మన శారీరక బాధ కానీ, ఇంట్లో బాధలు కానీ, ఏమైనా సరే ఇవన్నీ బలాదూర్, ఇవన్నీ మనల్ని ఏం చేయలేవు. నేను ఆత్మవిద్యను పొందాలి, నా గురువు దగ్గరికి వెళ్ళాలి, నేను చదవాలి, అంతే, నాకు అవన్నీ వాటితో పని లేదు అని నిశ్చయం చేసుకోండి. దేనిది ఆపలేదు. మనకేంటంటే పంటి నొప్పి వస్తే క్లాసుకు పోలేం, నడు నొప్పి వస్తే క్లాసుకు పోలేం, తలనొప్పి వస్తే క్లాసుకు పోలేం, ఎవరిని వస్తే క్లాసుకు పోలేం. ఇవన్నీ ఎందుకు వస్తాయంటే దీని ప్రాముఖ్యత తెలియకపోవడం వలన. తెలుసు స్వామిని, అది చాలదు స్వామిని, అది చాలదు, ఆ ఇంట్రెస్ట్ చాలదు. నా గురువు ముఖంలో నుంచి, నోట్లో నుంచి మాట వస్తూ ఉంటే అది నా చెవుల్లోకి వెళ్ళి తీరాలి, ఇంకంతే, దానికి తిరుగులేదు. అటువంటి పట్టుదల ఉన్నవాడికే జ్ఞానం వస్తుంది. తర్వాత రాక్షసులందరూ ఎలా కనపడ్డారు తెలుసా హనుమంతుల వారికి? రాక్షసులందరూ అంటే ఏమిటి? ప్రతిబంధాలు, ఈతి బాధలు, శారీరక బాధ, కుటుంబాల బాధలు, ఆరోగ్య బాధలు, ఇవన్నీ మనం చూసుకోవాలట, పోల్చుకోవాలన్నమాట. రాక్షసులందరూ కూడా దోమల్లాగా కనపడ్డారట. మశకీకృత రాక్షసం అన్నాడు. రాక్షసులందరినీ దోమల్ని నలిపినట్టే నలిపేశాడు. ఇట్లంటే ఉన్నాడు. అది ఆంజనేయుల వారి గొప్పతనం. రామకార్యం చేయడానికి ఆయనకి బాధలు కష్టాలన్నీ కూడా కష్టాలు అనిపించలేదు. ఎక్కడన్నా విశ్రాంతి పొందాడా? ఆ సుందరకాండ చదివేటప్పుడు తెలుస్తుంది మీకు. నేను విందిస్తాను నీకు, ఇక్కడ రెస్ట్ తీసుకో, ఇక్కడ రెస్ట్ తీసుకో, అందరూ అడుగుతుంటే రెస్ట్ లేదు, గిస్ట్ లేదు, పోన్నాడు. నేను ముందు సీతామ్మవారిని చూసే వరకు కూడా నేను ఎక్కడ ఆగను, వచ్చేటప్పుడు కావాలంటే చూస్తాన్నాడు. వచ్చేటప్పుడు కూడా పోలే, అట్లాగే వచ్చేసాడు. పుష్పకమైన రాముల వారిని, లక్ష్మణ్ని భుజాల మీద కూర్చోబెట్టుకొని ఆయన లాగి పుష్పక విమానంలో వచ్చేసాడు. అంటే ఏమిటి? తన భోగాలు సుఖం కానీ కోరుకోలేదు హనుమంతుల వారు. ఇది గుర్తొస్తుందా మనకు? సుందరకాండ పారాయణం చేశానండి నేను అన్నాడు. ఏం చేశావు సుందరకాండ పారాయణం? హనుమంతుడి గురించి ఏం తెలుసుకున్నావు? గోష్పదీకృత వారాసిం మశకీకృత రాక్షసిం. ఆయన పారాయణ చదువుతున్నావు కానీ చిన్న చిన్న సమస్యలు రాగానే పెద్దగా చేస్తావు దాన్ని, ఏం ప్రయోజనం? అది నేర్చుకో హనుమంతుల వారి దగ్గర. ఈ రెండు విషయాలు నేర్చుకో, ఎంత వినయం, ఎంత భక్తి, ఎంత స్వామి కార్యం అక్కడ ఆయనకి. మనకేమిటి కార్యం ఇక్కడ? మోక్షం, ఆత్మవిద్య, బ్రహ్మవిద్య. మనిషిగా పుట్టిన తర్వాత నేను ఈ జ్ఞానం పొందకుండా నేను శ్వాస విడవను అనేటటువంటి సంకల్పం కావాలి మనిషిని. సుందరకారుండ పారాయణం చేస్తే ఈ నిశ్చయం రావాలి. అంతేకాని వడమాల వేసుకొని వడలు చేసి పెట్టి హనుమంతుల వారికి భక్తి కాదు కావాల్సింది. భక్తితో పాటు ఈ విచక్షణ ఆలోచించాలి, హనుమంతుల వారి గురించి ఆలోచించాలి, అలా మనం జీవించాలి. సరే, ఎక్కడి నుంచో ఎక్కడికో వెళ్ళాం. ఆయన ఏమన్నారు సనత్ కుమారుల వారు? ఏముంది అంతా అనాత్మ విద్యగా అన్నారు. చూసారా, నామరూపం, రూప నామం ఏతత్ అన్నారు. రూపం మనం చేర్చుకోవాలి, నామ మాత్రం. అన్నీ ఏముంది, ఇవన్నీ పేర్లే. పేర్లు అంటే ఏమిటి అర్థం? వేదం శబ్దం, శబ్దం ఒక పేరు, నామం. అందులో పేర్లే కదా ఉన్నాయి, అన్ని పేర్లే కదా. ఆ నామాలే కదా నువ్వు చదువుకున్నావు, తెలుసుకున్నావు, నీకు ఎట్లా దుఃఖం పోతుంది? ఇప్పుడు చెప్తున్నారు చూడండి, నామవా ఋగ్వేదో యజుర్వేద సామవేద అథర్వణశ్చతుర్థః ఇతిహాస పురాణః పంచమః వేదానాం వేదః పిత్ర్యోరాశిర్దైవోర్విధిః వాకో వాక్యమేకాయనం దేవ విద్యా బ్రహ్మ విద్యా భూత విద్యా క్షత్ర విద్యా నక్షత్ర విద్యా సర్పదేవజన విద్యా నామైవైతత్ నామోపాప్స్యేతి. ఇప్పుడు ఆయన చెప్పిన విద్యలన్నీ మళ్ళీ తిరిగి చెప్పారు. అంటే ఎంత మెమరీ ఉందో చూసారా, ఒక్కటి ఆర్డర్ అటు ఇటు పోకుండా సనత్ కుమారుల వారు తిరిగి అదే నువ్వు చదివిన విద్యలన్నీ ఏమిటో చెప్పనా వరుసగా అని గడగడగడగడ చెప్పేశాడు. అంత మెమరీ మనకే గుర్తులేదు ఇప్పుడు ఏం చదివి. అది గురువు అంటే అట్లా ఉంటారన్నమాట. అన్నీ చెప్పాడు చదివి. నాయన ఇవన్నీ చదివిన వాటిని ఆ బ్రహ్మముగా ఉపాసన చేయన్నాడు. వీటి మీద పేరు ఋగ్వేదం బ్రహ్మ ఇది ఉపాసీత, నా సామవేదం బ్రహ్మ ఇది ఉపాసీత. వీటన్నిటిని పేర్లు పెట్టుకుని ఏం చేసుకుంటా ఉపాసన చెయ్యన్నాడు. ఉపాసన చెయ్యి, నేను సమయం వచ్చినప్పుడు నీకు చెప్తాను, ఆత్మవిద్య బోధిస్తాను, వచ్చే వారం ఒక వారం రెస్ట్ తీసుకున్నాను. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.